to sight.
Spend the day with sight.
From 6 a.m. to 9:30 p.m.
on Radio Sai Thursday Live.
Radio Sai Thursday Live.
రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇంతవరకు బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ ప్రోగ్రాం విన్నారు. శ్రోతలు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీంలో అందించే ప్రత్యక్ష ప్రసారాల్ని వింటున్నారు. మరికొద్దిసేపట్లో తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాల్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి చూనై ఉండండి.
ప్రేమ స్వరూపులారా,
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
సత్యసాయినాథుని దివ్య శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ భగవాన్ బాబావారు నడయాడినటువంటి దివ్యక్షేత్రం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి గురువారం ఏషియా స్ట్రీంలో అందించే ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ జర్నీ మీకు అందించడానికొచ్చింది మీ సాయి స్వప్న. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జర్నీ కార్యక్రమంలోని మనతో పాటు గణేష్ కూడా ఉన్నారు. సాయిరాం గణేష్.
సాయిరాం అక్క.
గణేష్, మనం అందరం కూడా భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థిస్తాం?
మన మనసులో ఏమైనా కోరికలు గాని వాంఛలు గాని ఉంటే తీర్చమని కోరుతాము, లేకపోతే తనకి చేరువ చేసుకోమని, భగవంతుడి అనుగ్రహం కోసం, వీటన్నిటి కోసం మనం ప్రార్థనలు జరుపుతూ ఉంటాం.
అంటే ఎందుకు చేస్తాం అంటే ఏది మన దగ్గర లేదో దాన్ని పొందడం కోసమే కదా.
అవును.
ఇప్పుడు మనం ఎవరినైనా ఏంటి అడుగుతాం? మన దగ్గర లేనిది అడుగుతాం. మన దగ్గర ఉన్నదాని గురించి ఎవరిని అడగము, దాన్ని ఎలా పొందాలనే ఆలోచన కూడా మనకు ఉండదు. కాబట్టి మనం భగవంతుడి దగ్గర మాత్రమే పొందగలిగింది, మనకి వేరింకెక్కడా దొరకనివి రెండు ఉన్నాయట స్వామి ఎప్పుడు చెప్తారు. మీరు ఏ రకంగానైనా మిగతా ఏమైనా పొందడానికి అవకాశం ఉంటుందని అనుకోవచ్చేమో, గాని ఒక రెండు మట్టుకు ఎవరూ మీకు అందించలేరు అని చెప్పారు. అవి ఏంటంటే శాంతి, ఆనందం. కాబట్టి వాటిని పొందాలి అంటే ఒక్క భగవంతుడి అనుగ్రహం వల్లే అవుతుంది అని. మనకి ఉండే వస్తువులు గాని మనుషులు గాని ఏదైనా సరే అవి సుఖాన్ని ఇస్తాయి, శాంతినిస్తాయి అనుకుంటాం, కానీ వాటి వల్ల దొరికితే మనం దొరకటం లేదు అనుకుని భగవంతుడిని ఎందుకు ప్రార్థిస్తున్నాం? కాబట్టి ఈ వస్తువుల వల్ల, మనుషుల వల్ల, మనకుండే భోగభాగ్యాల వల్ల శాంతి ఆనందం దొరకవు, కాబట్టి భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి మనకి అంటే తెలిసి తెలియకుండానే అంటే ఏదో చిన్న కోరికతో మొదలు పెడతాం, ఆ కోరిక తీరితే నేను కొంచెం ఆనందంగా ఉంటాను, లేకపోతే ఈ దుఃఖం నుంచి బయటకు వస్తాను, నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంటాం. ఎంత పెద్ద వ్యాపారవేత్తని తీసుకోండి, ఎంత విద్వత్తు ఉన్న వాళ్ళని తీసుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు హాయిగా పడుకోగలుగుతున్నారా అంటే లేదు, ఇలా చేయలేకపోయాను లేకపోతే ఇలా చేసాను ఏదో ఒక చింత వాళ్ళని చేస్తుంటుంది. అంటే ఆ శాంత స్థితి వాళ్ళు దొరకడం అన్నది చాలా కష్టం. అంటే ఈ డబ్బు వల్ల, మనకున్న టాలెంట్ వల్ల గాని, దేని వల్ల భోగం అంటే హాయిగా ఏసీ రూమ్ లో పడుకున్నాను అన్నా సరే మనకు ఆనందం ఉండదు. స్వామి అంటారు కదా, మెత్తటి పరుపు ఉండొచ్చు గాని మనసులో శాంతి లేనప్పుడు నిద్ర పట్టదు, ఆనందం దొరకదు అని. కాబట్టి మరి ఈ శాంతి ఆనందం కోసమే మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి అనుకుంటాము, కానీ స్వామి అంటారు ప్రార్థించినంత మాత్రాన్ని మీకు దొరకదు అంటున్నారు. ఎలా దొరుకుతుంది అంటే పూర్తిగా మీరు భగవంతుని శరణు వేడినప్పుడు మాత్రమే దొరుకుతుంది అంటున్నారు. ఎప్పుడైతే ఆ శరణాగతి భావం వచ్చి పూర్తిగా భగవంతుణ్ణి నీవే తప్ప ఇతం పరం బెరుగా అని అన్నప్పుడు మాత్రమే వస్తుంది. రెండు చేతులు జోడించి భగవంతుడా నాకు శాంతి లేదు, ఆనందం లేదు, ఇవ్వు అని మీరు ఎన్ని జపాలు తపాలు చేసినా వాటి వల్ల భగవంతుడిని చేరవచ్చు, మనసులో ఆలోచనల్ని దాటిని తగ్గించుకోవచ్చు, కానీ పూర్తి శరణాగతి వల్లనే మనకి ఆ రెండూ లభ్యమవుతాయని చెప్తున్నారు అన్నమాట.
చాలా బాగుంది అక్క. అంటే శరణాగతి అని నువ్వు చెప్పగానే నాకు వెంటనే స్వామి చెప్పినటువంటి రామకథ రసవాహినిలో ఒక ఘటన గుర్తొస్తుంది. శరణాగతి అంటే వెంటనే మనసుకి లక్ష్మణుడు గోచరిస్తున్నాడు. వనవాసంకి రామ లక్ష్మణ సీతలు ముగ్గురు వెళ్తున్నారు. వెళ్లిన తర్వాత చిత్రకూట పర్వతం చేరేసరికి అక్కడ ఒక పర్ణశాల నిర్మించే నిమిత్తం లక్ష్మణుణ్ణి రాముడు పిలుస్తాడు. పిలిచి, లక్ష్మణ, ఇలాగా నీకు కావలసిన రీతిలో, నీకు కావలసిన స్థలంలో, నీకు నచ్చినట్టుగా నువ్వు ఒక పర్ణశాలను నిర్మించు అనగానే లక్ష్మణుడు కుప్పకూలిపోతాడనమాట. కుప్పకూలిపోయి ఏడవడం మొదలు పెడతాడు. సీత, రాములు వారు ఇద్దరూ చాలా ఆశ్చర్యపోతారు, ఎందుకు ఇలాగా లక్ష్మణుడు విలపిస్తున్నాడు. అప్పుడు లక్ష్మణుణ్ణి రాముడు పిలిచి, ఏం లక్ష్మణ, నేనేమన్నా తప్పు చెప్పానా, నిన్నేమన్నా కోప్పడ్డానా, నేను ఏమన్నా తప్పు మాట్లాడానా అని అడుగుతాడంట. సీతమ్మ వారు కూడా అదే బెంగతో, పాపం ఏం తప్పైంది లక్ష్మణ అని అడుగుతా లక్ష్మణుడు లక్ష్మణ్ వారు చెప్తారనమాట, స్వామి, నేను వచ్చిందే మీకోసం, నాకు నీవు తప్ప, నీ మాట తప్ప నాకు ఇంకొక అన్యగతి లేదు, అలాంటప్పుడు నాకు వేరే కోరిక, నాకు వేరే ఇష్టం అయిష్టం అనేది లేదు, నువ్వు ఏం చెప్తే అది చేయడానికే నేను నీ వెంటకు వచ్చాను, గాని నా కోరిక నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నేను నీకు కంప్లీట్ గా శరణాగతుణ్ణి అని చెప్పి లక్ష్మణుల వారు ఆనాడు చిత్రకూట పర్వతం దగ్గర ఈ సంఘటన చేసేలాగా రాముల వారు సృష్టిస్తారనమాట.
అంటే మనందరికీ ఆ విషయం తెలియజేయడం,
ప్రపంచానికి తెలియచెప్పడానికి.
ఇక్కడ చూస్తే మనం లక్ష్మణుడు రాజ్యాన్ని, ఇప్పుడు రాముడు వనవాసంకి వెళ్లాలని కోరుకున్నది కైక, గాని లక్ష్మణుడు వెళ్లాలని ఎవరు అనుకోలేదు, ఎవరు చెప్పలేదు కూడా. అన్న వెళ్తున్నాడు నువ్వు వెళ్ళని తల్లికి చెప్పలేదు. ఆయనంతటా ఆయన తనకి సుఖం ఎందులో ఉన్నది, ఇందాక మనకున్నట్టు శాంతి ఆనందం అన్నవి భగవంతుడితోనే ఉన్నాయి, శ్రీరాములు వారితోనే ఉన్నాయి అన్నది ఆయన గ్రహించారు కాబట్టి ఈ రాజ్యము, రాజ్యభోగాలు, భార్య, తల్లి, తండ్రి, అంటే చూస్తే బంధువర్గాన్ని అంటే మనుషుల్ని, ఈ భోగభాగ్యాలు అన్నింటినీ విడిచిపెట్టి భగవంతుని మాత్రమే పట్టుకున్నాడు. ఇదే మనం ద్వాపర యుగంలోని కృష్ణావతారంలో తీసుకుంటే, గణేష్, ఈ కురుక్షేత్ర యుద్ధానికి అందరూ ఉపక్రమిస్తున్నారు, సైన్యాన్ని రెడీ చేసుకుంటున్నప్పుడు ఎవరి పక్కన ఎవరు ఉండాలి, ఎవరి తరపున ఎవరు యుద్ధం
చేస్తారు,
అప్పుడు కౌరవులు పాండవులు కూడా ఎవరి స్నేహితులు వాళ్ళ వైపు వస్తూ ఉంటారు. కానీ ఇద్దరికి కామన్ గా ఉన్న స్నేహితుడు లేదా బంధువు అంటే మన కృష్ణ భగవానుడే కాబట్టి ఇద్దరు కూడా వెళ్తారనమాట. కాబట్టి ఎవరికి ఆయన సహాయం ఇస్తారు, ఎవరి తరపున వాళ్ళు యుద్ధం చేస్తారు, కృష్ణుడు, కృష్ణుడి సేనలు, కృష్ణుడి సామంతరాజులు గాని ఎవరైనా సరే అని వెళ్తారు. అడగడానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు అనుకుంటాట, అప్పుడు వీళ్ళిద్దరు ప్రవేశించినప్పటికీ కృష్ణ భగవానుడు కొంచెం పడుకుని ఉండి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. చీ, కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి నేను అని చెప్పి కృష్ణుడు తలవైపు అటుపక్క వెళ్లి అటు కూర్చుంటాడు,
ముందొచ్చి
కూర్చుంటాడు. తర్వాత అర్జునుడు వస్తాడు, పాదాల దగ్గర కూర్చుంటాడు అనమాట. ఇప్పుడు జనరల్ గా మనం పడుకుని లేచినప్పుడు ఏం చేస్తాం, ఇలా లేవగానే మన పాదాల వైపు వాళ్ళు ముందు కనిపిస్తారు తలవైపు ఉన్న వాళ్ళకన్నా. వెంటనే చూడగానే అర్జున, ఎందుకు వచ్చావు, ఏంటి సంగతి అంటే, కృష్ణ, నీ సహాయార్థం వచ్చాము, మరి యుద్ధంలోని నువ్వు నాకు ఏ రకంగా సహాయం చేయగలవని కోరుకో, రెండు రకాలుగా నేను సహాయాన్ని అందించగలను, ఒకటి నా సర్వ సైన్యాన్ని, నా సామంతుల్ని, నా దగ్గర ఉన్న అస్త్ర శస్త్రాలు అన్ని, సైన్యాన్ని అంతటినీ ఒక పక్కన్నది, ఏ అస్త్రము పట్టుకోకుండా నేను ఒక్కడిని ఒకవైపు, నీకేది కావాలంటే కోరుకో అంటే, ఈ సైన్యాలు ఈ అస్త్రాలు అవన్నీ నాకొద్దు కృష్ణ, నువ్వు ఒక్కడివి నా వైపు ఉంటే చాలు, నాకే ఆ విజయం మా వరిస్తుంది అన్న దృఢ నమ్మకం మాకున్నది అని కోరుకుంటాడు. అంతవరకు గాభరా పడుతుంటాడు దుర్యోధనుడు ఇటుపక్క, అయ్యో నేను ముందొచ్చాను గాని అర్జునుడు చూసి అడిగేశాడే, అర్జునుడు అన్ని తీసుకుంటే నాకేం మిగలదు అనుకుని ఉంటే, అయ్యో వెర్రివాడులో ఉన్నాడు, కృష్ణుడిని కోరుకున్నాడు, మొత్తం సైన్యాన్ని అంతా వదిలేశాడు కదా, నాకు కావాల్సిన సైన్యం అని చాలా సంతోషించి కృష్ణుడు అప్పుడు దుర్యోధనుడు వైపు తిరిగి, నీకేం కావాలి అంటే, నాకు నీ సైన్యం అంతా కూడా నా తరపు నుంచి యుద్ధం చేసినట్టు అనుగ్రహించాడు తప్పకుండా అంటారు. చివరికి మనం తీసుకుంటే సర్వ సైన్యాలు ఇచ్చారు,
నారాయణ సేన అంతా దుర్యోధనుడి వైపు, నారాయణుడు మాత్రం అర్జునుడి
వైపు. ఎవరు గెలిచారు, ఎవరు విజయాన్ని సాధించారు, పరమ పాదమైనటువంటి శాంతిని గాని ఆనందాన్ని గాని ఎవరు పొందారు అంటే పాండవులే పొందారు. అంటే ప్రపంచం, ఈ భోగభాగ్యాలు, మన కంటికి కనిపించే ఈ దృశ్య విషయాలు అన్నింటినీ కూడా ఒక తక్కెట్లో పక్కన వేస్తే ఒక్క భగవంతుడు వేస్తే ఇవేవి ఆయన కాలి గోటికి కూడా పనికిరావు, భగవంతుడు ఒక్కడు మన పక్కన ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఎంత ఈజీగానో మనకి, అంటే అర్జునుడి యొక్క భావం ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది.
కానీ ఇలా చెప్తుంటే ఇటీవల ఒక 1969 చదువుకున్నటువంటి ఒక ఓల్డ్ స్టూడెంట్ బృందావన్ కళాశాలలో కృష్ణంరాజు గారు, రామకృష్ణంరాజు గారని ఆయన చెప్పినటువంటి ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. అంటే ఇటు అర్జునుడున్నాడు, ఇటు దుర్యోధనుడు ఉన్నాడు, అంటే మంచి చెడులు రెండింటి మధ్య, రెండిటికి మధ్యలో భగవంతుడున్నాడు, ఇద్దరికి సమానంగా చిక్కేవాడే భగవంతుడు. కానీ ఎవరు దేన్ని పట్టుకుంటారనేది దాన్ని బట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ విజయం అనేది. మరి ఈ సార్ తన సంఘటన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్పట్లో చాలా సెక్యూరిటీ అంత ఎక్కువ ఉండేది కాదనమాట ఉన్న హాస్టల్కి, ఎందుకంటే ఒక టిన్ షెడ్ లోగా తయారు చేయబడింది అనమాట మొట్టమొదటి హాస్టల్. సో కిచెన్ లో ఉన్నటువంటి సామాన్లు ఒకరోజు రాత్రి అన్ని పోయి, అన్ని పోతే తర్వాత రోజు లేచేసరికి ఏ సామాను లేస్తే మన కృష్ణంరాజు గారు, మిగిలిన స్టూడెంట్స్, కిచెన్ ఇన్ఛార్జెస్ వీళ్ళందరూ స్వామి దర్శనానికి రాగానే వాళ్ళందరూ వెళ్లి కోరుకున్నారంట, స్వామి ఇలాగా కిచెన్ లో ఉన్నటువంటి సామాన్లన్నీ పోయాయి ఏం చేయాలి అని అంటే, అప్పుడు స్వామి ఉన్నారంట మరి నన్నేం చేయమంటావు అని చెప్పి, మళ్ళీ తర్వాత తెచ్చుకోవచ్చులే సామాన్లు అని చెప్పి డబ్బులు ఇస్తారంట. అసలు ఇంతకీ స్వామి ఉండగా ఎందుకు ఆ దోపిడీ జరిగింది అన్న ఆలోచన వీళ్ళకు వచ్చింది. అప్పుడు స్వామి దానికి సమాధానంగా ఏం చెప్తారంటే, మరి నన్నేం చేయమంటావు, అతను అక్కడ దొంగోడు ఇలా రాత్రి వచ్చి ప్రార్థించుకున్నాడు, స్వామి ఇలాగా నాకు నా కుటుంబాన్ని నేను పోషించాలి, ఒక కొబ్బరికాయ కొట్టి నా కుటుంబాన్ని పోషించుకునే శక్తి ఈ దొంగతనం బాగా సఫలీకృతం అయ్యేటట్టు నన్ను దీవించు అన్న భావంతో దొంగతనం చేస్తే నేను ఎందుకు అతనికి హెల్ప్ చేయను అన్నటువంటి, అంటే చూడండి ఆ దొంగకి ఉన్నటువంటి శరణాగత భావం వల్ల అతను తప్పు చేసినా కూడా కానీ అది ఒక మంచి పర్పస్ కోసం చేశాడు. అయినా భగవంతుడు అతని వైపు నిలబడ్డాడు, భగవంతుడిని కోరుకున్నాడు డైరెక్ట్ గా, వాళ్ళ ఫ్రెండ్స్నో లేకపోతే తోటి దొంగలనో నువ్వు నాకు సహాయం చేయరా నేను ఇక దొంగలిస్తాను అని అడగలేదంట, సాక్షాత్తు భగవంతుడికి కొబ్బరికాయ కొట్టి ఇలాగా నా పని సఫలీకృతం అయ్యేటట్టు చెయ్యి అని చెప్పగానే ఇంక మరి భగవంతుడు కాదనక మానలేదు, అటు వాళ్ళకి హెల్ప్ చేశాడు, స్వామి ఇటు వీళ్ళకి డబ్బులిచ్చి మళ్లీ వెసల్స్ అన్ని తెప్పించుకున్నారు.
అదే భగవంతుడు ఒక్కడు మన పక్కన ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అని మనం స్వామి చెప్తూ ఉంటారు కదా, మనకుండే వేటి వల్ల కూడా మనం మోక్షాన్ని గాని ఈ ఆనందాన్ని గాని పొందలేము. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు, మనం చేసే పనుల వల్ల గాని మనకుండే ప్రజాబలం గాని మంది మార్బలం గాని మనకుండే సంపదలు గాని వీటి వేటి వల్ల కూడా అమృతత్వం అంటే ఏది ఎక్కడి ఏది పొందితే తిరిగి రాలేము, ఏది పొందితే మరి ఇంకేది మనకు అక్కర్లేదు, మళ్ళా మళ్ళా ఈ జనన మరణ చక్రంలో పడకుండా ఏది చేస్తుందో ఆ స్టేట్ కి ఆ పొజిషన్ కి మనం ఏది తీసుకెళ్తుంది అంటే త్యాగేన ఏక, ఒక్క త్యాగం వల్లే అవుతుంది అన్నారు. మరి ఇక్కడ త్యాగం అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు దుర్యోధనుడు ప్రపంచాన్ని
అనే ఆలోచన వస్తుందన్నమాట.
అక్కడ దుర్యోధనుడు దేవుణ్ణి త్యాగం చేశాడు, అర్జునుడు ప్రపంచాన్ని త్యాగం చేశాడు. ఇదే మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్తారు ఒక మంచి శ్లోకంలోని, అదేంటంటే
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః.
చక్కగానో చెప్పారు. ఏం చెప్పారు ఫస్ట్ అందులో తీసుకుంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారు, అన్ని ధర్మాలని పరిత్యజించి చెదించండి అన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు త్యాగం వల్లనే అవుతుంది అని, అక్కడ సర్వకర్మాన్ పరిత్యజ్య అనలేదు.
ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం.
అవును, అంటే కర్మ చేయకుండా కూర్చో అనలేదు. మళ్ళీ కృష్ణ పరమాత్మే చెప్పాయి కదా, నేనే భగవంతుడు వచ్చిండి కూడా కర్మ చేసి చూపిస్తున్నాడు, ఎందుకంటే కర్మానుబంధిని మనుష్యులోకి, కర్మే మనం బంధిస్తుంది ముక్తికి మోక్షం ఎలాగ కారణమో పుట్టిన తర్వాత కూడా కర్మ చేస్తూనే ఉండాలి, కర్మ చేయకుండా కూర్చోవడం మళ్ళీ తప్పు. కాబట్టి కర్మని త్యాగం చేయకూడదు అంటూ కర్మ వల్ల వచ్చే ఫలితాన్ని త్యాగం చెయ్యండి అన్నారు.
ఫలాపేక్ష లేకుండా కర్మ
చేయాలి. అలాగే దేహాన్ని త్యాగం చేసేస్తే మనకేమి ముక్తి రాదు, శాంతి రాదు, మోక్షం రాదు. ఎందుకంటే ఇప్పుడు పోయింది అనుకోండి, ఈ కర్మ ఫలితాన్ని బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ ఇంకో దేహం వస్తుంది. కాబట్టి దేహం త్యాగం వల్ల ఏం రాదు, దేహ భావాన్ని త్యజించమన్నాడు. కాబట్టి ఈ దేహం నేను కాదు, ఆ భావాన్ని వీడాలి, అందులో ఉండి నడిపించే శక్తిని ఆ ఆత్మవే నా స్వరూపం అనుకోవాలి అంటూ దేహభావాన్ని త్యాగం చేయమన్నారు. తప్ప దేహాన్ని త్యాగం చేయడం, కర్మని త్యాగం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, చెయ్యకూడదు కూడాను. అలాగే ధర్మాన్ని త్యాగం చేయడం అంటే అధర్మం చేయడమేనా అంటే అది కాదని చెప్తున్నా అనమాట. అంటే ధర్మబద్ధంగా ఉండదు, అధర్మంగా ఉండని చెప్పటం లేదు. ధర్మాన్ని త్యాగం చెయ్యి అంటే నీ కర్తృత్వ భావం, నాది నా కోసం నేను చేస్తున్నాను అన్న భావాన్ని త్యాగం చేసి, ఇంకా ధర్మం ఇక్కడ చూసుకుంటే గణేష్, మనకి పరిస్థితుల వల్ల కాలం వల్ల మన ధర్మాలు ఆపాదించబడుతూ ఉంటాయి.
అంటే స్వామి చక్కగా ఈ ఆత్మధర్మం పరధర్మం అనేటువంటిది రెండు గురించి చెప్తారు కదా. ఆత్మధర్మం ఎప్పటికీ మారనటువంటిది,
కరెక్ట్.
పరధర్మం అనేటటువంటిది ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా, మనం జీవితంలో నిర్వర్తిస్తున్నటువంటి భూమికి తగ్గట్టుగా ఆ ధర్మం అనేది మారుతూ వస్తుంటుంది అన్నమాట.
మన శరీరం వచ్చే దగ్గర నుంచి కూడా అస్థి జాయతే వర్ధతే పరిణమితే అని చెప్పుకుంటున్నప్పుడు, పుట్టినప్పుడు మనకున్న ధర్మం ఏంటి, కాలానుగుణంగా మనం పరిణామం చెందుతూ పోతాం. చిన్నప్పుడు మన ధర్మాలు ఏముంటాయి, ఆ భౌతికంగా ఉండేవి, మన తల్లిదండ్రులకి పిల్లలుగా ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి, విద్యార్థులుగా చదువుకోవాలి. స్వామి చెప్తారు, నువ్వు ఏ పరిస్థితిలో ఉంటే, ఏ దశలో ఉంటే ఆ ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వర్తిస్తూ రావాలి. కానీ ధర్మాలు చూస్తుంటే అవి శాశ్వతంగా ఉండవు. మీరు ఇందాక చెప్పినట్టు ఆత్మధర్మం ఒకటి, పుట్టిన దగ్గర నుంచి ఆత్మస్వరూపం అయ్యే ఉన్నాం, అందులో ఎటువంటి మార్పు లేదు.
ఆ ధర్మాన్ని మనం వదలకూడదు,
ఆ ధర్మమే మనము అని తెలుసుకోవడం కోసమే ఈ మిగతా ధర్మాలన్నీ విడిచిపెట్టమని చెప్తున్నాను అనమాట. ఆ విద్యార్థి దశలో ఉన్న ధర్మం ఏంటి, చదువుకోవడం. అదే మనం ఉద్యోగ దశకు వచ్చామనుకోండి, ఆ విద్యార్థి దశలో ఉండే ధర్మం ఉండదు. ఉద్యోగిగా మనం ఏం చెయ్యాలి, ఆ ధర్మాలు మనం నిర్వర్తించాలి, దాన్ని సరిగ్గా అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ మనం చక్కగా నడుచుకోవాలి. అలాగే నెక్స్ట్ అడుగు వేసి ముందుకెళ్తే మనకెందో 10 మంది ఉన్నారనుకోండి, మనం వాళ్ళని లీడ్ చేసినట్టు మన ధర్మం మారిపోతుంది. మనం ఒకరి కింద పనిచేస్తున్నప్పుడు మనం ఏం పాటించాలి,
బాస్ గా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి.
అంటే చూడండి, ధర్మాలు మనం నిర్వర్తించే విధానము, ఏదైతే చెయ్యాలి ఎలా చేయాలన్నో మారిపోతూ ఉంటాయి. అలాగే తర్వాత వివాహం అయిన తర్వాత కొత్తగా మనం రిలేషన్, స్వామి చెప్తారు కదా, పుట్టుకతో ఏవి లేవు, ఒక కొన్న మధ్యలో వస్తాయి, ఆపాదించుకుని మధ్యలో వస్తే మధ్యలో పోతాయి. అప్పుడు స్త్రీలకైతే భార్యగా తల్లిగా ఇలా వాళ్ళ ధర్మాలు మారుతూ ఉంటాయి, అలాగే పురుషులకి తండ్రిగా అలా వాళ్ళ ధర్మాలు వారు నిర్వర్తించుకుంటూ పోతారు. ఇప్పుడు స్వామి ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఈ మీరు చెప్పినట్టు ఈ శారీరకంగా మనం ఆపాదించుకున్న ఈ బంధాల వల్ల ఈ కాలానుగుణంగా వచ్చిన ధర్మాలను విడిచిపెట్టు, ఈ ఎప్పటికీ నిలిచిపోయేటట్టు ఆత్మధర్మాన్ని పట్టుకో, ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అన్నారనమాట. అంటే అది నువ్వు భగవంతుడు, ఆత్మశక్తి నీలో ఉన్న ఆత్మని తెలుసుకో అన్నది ఒక ఎత్తైతే, అంత తెలుసుకోలేకపోయినా ఏదైతే భగవంతుడు గురువో నువ్వు ఎవరనుకుంటున్నావో వాళ్ళని శరణు పొందు, వాళ్ళని నిన్ను తీసుకుని వెళ్తారు, లేకపోతే మార్గాన్ని చూపిస్తారు.
మీరు చెప్తున్నప్పుడు ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య అని భగవానుల వారు అన్నారు, కానీ సర్వకర్మాన్ పరిత్యజ్య అనలేదు. అంటే మనం ధర్మబద్ధంగా మన కర్మలను ఆచరించాలి, ఏ భావంతో మనం ఆ కర్మని ఆచరించాలి అనేది కూడా మన స్వామి ఎంతో చక్కగా మనకి ఒక దిశానిర్దేశం చేశారు. అంటే ఇంతకన్నా సింపుల్ గా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు మనకి దొరకరు. స్వామి ఓల్డ్ స్టూడెంట్ ఒక అబ్బాయి ప్రాణేష్ అని, ఆ అబ్బాయిని ఒకసారి స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు తనతో పాటు ఆ రోజు రాజ్మాత ఆఫ్ జామ్నగర్ ఆమె కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇంటర్వ్యూలో ఉన్నారన్నమాట. ఉన్నప్పుడు రాజమాత గారికి ఆవిడ చాలా ఎల్డర్లీ లేడీ, స్వామి కన్నా చాలా పెద్ద ఆవిడ. స్వామి పక్కన ఆవిడకి చైర్ వేసి కూర్చోబెట్టగా వాళ్ళిద్దరూ ఎంతో సన్నిహితంగా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక సందేహం వ్యక్తపరిచారు అన్నమాట స్వామికి. స్వామి, ఇలాగా మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో ఎన్నో కార్యకలాపాలు చేస్తూ ఉంటాము, ఎన్నో పనుల్లో మేము నిమగ్నం అయిపోయి ఉంటాము, మిమ్మల్ని తలుచుకోవడానికి చాలా కష్టమవుతుంది, అసలు మేము మంచి చేస్తున్నాము తప్పు చేస్తున్నాము అప్పుడప్పుడు తెలియక చెడు పనులు జరిగిపోతూ ఉంటాయి, వీటన్నిటి నుంచి బయటికి రావడం ఎలాగ స్వామి అని ప్రార్థన నివేదించుకున్నారు. నివేదించుకున్నప్పుడు స్వామి ఎంత ప్రేమగా ఎంత అద్భుతంగా వాడికి ఒక సొల్యూషన్ చెప్పారంటే, ఇంతేనా, మీరేమీ చేయనవసరం లేదు, మీకు కావలసిన ఏ కర్మైనా చేయండి, మంచిది కానివ్వండి చెడు కానివ్వండి, తెలియక చేయనివ్వండి తెలియకుండా చేయనివ్వండి, పొద్దున్న మీరు లేచిన వెంటనే సర్వకర్మణం సాయీశ్వరార్పణమస్తు అని రోజును ప్రారంభించండి, చివరిగా సర్వకర్మణం సాయీశ్వరార్పణమస్తు అని మీ రోజు ముగించే ముందు పడుకునే ముందు ఇలా చెప్పండి. అప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఏ కర్మ చేసినా ఆ కర్మకి తగినటువంటి ఫలితం అనేది ఒకటి ఉంటుంది, రిజల్ట్. ఆ రిజల్ట్ మంచైనా చెడైనా మీకు అంటకుండా నాకు అందిపోతుంది. సో దాంతో బాధ ఉండదు, ఆనందం ఉండదు. ఈ రెండిటికి మీరు విల్ గో బియాండ్. సో ఏ ఫలమో మీకు అంటదు, మీరు జస్ట్ కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవటమే.
చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఏం సందేహంలోనే మనం చాలాసార్లు ఉండిపోతాం గణేష్, ప్రతి దానికి చూడండి మన లోపల నుంచి ఒకటి చెప్తుంది, ఆ సిచ్యువేషన్ లో ఒకటి చెయ్యాల్సి వస్తుంది, ఏది చెయ్యాలో తెలియదు, చేయడం వల్ల ఏం ఫలితం వస్తుందో తెలియదు. ఈ టర్మాయిల్ లో మనం ఉండం ఎందుకని ఎంతో సులభంగా స్వామి సొల్యూషన్ చెప్పారు. అందుకే ఇక్కడ కూడా చెప్తున్నారు, ఇవన్నీ పరిత్యజించి ఏం చెయ్యాలి అంటే మామేకం, నన్ను మాత్రమే మీరు పట్టుకోండి అని చెప్తున్నారు. శరణం రజ అంటున్నారు, మామేకం అంటున్నారు.
మామేకం మామేకం అంటుంటే నాకు ఇంకొక వర్డ్ బాగా గుర్తొస్తుంది, అది మమేకం 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 లాగా వినిపిస్తుంది.
చాలా కరెక్ట్ గా వినిపించింది నీకు. ఆ మమేకం ఏంటంటే మనం ప్రపంచంతోనే మమేకం అయిపోకుండా భగవంతుడితో మమేకం అవ్వాలని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మామేకంతోనే మమేకం అవ్వాలి. కాబట్టి ఆ భగవంతుడితో మమేకం అయితే ఏంటవుతుంది అన్నది మనం చూద్దాం. కాబట్టి అటువంటి భగవంతుడితో మమేకమే మనని మమేకం చేసేటువంటి ఒక చక్కని పాటను విందాం ఇప్పుడు.
తప్పకుండా.
స్వామి మీ అభయము అపురూప ఐశ్వర్యము మా సర్వము, స్వామి మీ అభయము అపురూప ఐశ్వర్యము మా సర్వము, ఊహసగలు కలల వలలు ఆశా నిరాశ మదిన ప్రార్థనా మీకోసమే, మా హృదయ విరహము మదిన ప్రార్థనా మీకోసమే. ప్యార్ జీవన్ ఆధార్ సాయిరా
ఈ మమేకం శరణం వ్రజ అన్న దాని గురించి చెప్పుకుంటున్నాం కదా గణేష్.
చూసావాక మామేకం శరణం వ్రజ నుంచి మమేకం శరణం వ్రజ అయిపోయింది.
ఈ మామేకం శరణం వ్రజ అంటే ఆ భగవంతుని మాత్రమే శరణ పొందినప్పుడు ఏమవుతుంది అనడానికి ఇది మనం డిస్కస్ చేసుకుంటుంటే నాకు ఒకటి చక్కటి ఎగ్జాంపుల్ ఒకటి గుర్తొస్తుంది. ఎగ్జాంపుల్ అంటే స్వామి దగ్గర ఒక భక్తుని ఆవేదన అనమాట. ఒకసారి మన త్రయ బృందావనంలోని స్వామి పిల్లలతో కూర్చున్నప్పుడు ఒక పెద్ద ధనవంతుడు అనమాట స్వామి దగ్గరికి వచ్చారట వాళ్ళ అమ్మాయిని తీసుకుని. ఆ అమ్మాయి పిచ్చితో బాధపడుతున్నది అనమాట. ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో ట్రీట్మెంట్ చేయించారు, ఎక్కడ దానికి మెడిసిన్ అన్నది లేదనమాట. ఇంకా భగవంతుడే శరణు అని చెప్పి వచ్చి స్వామి మా అమ్మాయి ఆరోగ్యాన్ని మీరు ఎలాగైనా ఇచ్చేయాలని ప్రార్థిస్తే స్వామి విని వనరు, ఆయన పంపించేస్తారు. పంపించేస్తే ఆయన మళ్ళా విడిచిపెట్టకుండా ఎంతో ప్రార్థన చేసి మళ్ళా వస్తారనమాట. అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్వామి పిల్లలతో చెప్పారనమాట, అక్కడ కూర్చున్న స్టూడెంట్స్ తోటి, చూడండిరా తన ఆరోగ్యస్థితి సరిచేయమని నా దగ్గరకు వచ్చారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ తల మీద పాపాలు కొండలా ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి కనిపించవు, అవన్నీ మాయమైపోయి వాళ్ళ బాధ తీరిపోవాలని వాళ్ళు ప్రార్థిస్తారు, కానీ వాళ్ళ పాపాల కొండ నాకు కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు ఎలాగ వాళ్ళు చేసిన పాపాలను ఇచ్చేయగలడు, కానీ విడిచిపెట్టకుండా నన్నే శరణ పొందాడు చూసారా, కాబట్టి ఎప్పుడైతే ఆ శరణాగతి పొందాడో నేను తప్పకుండా చూసుకుంటాను, ఎలాంటి పాపాలనైనా నేను తీస్తానని చెప్పి ఒక మాత్రలో ఉన్న ఒక డబ్బాని క్రియేట్ చేశారనమాట. దాని మూతిని ఇలా సాగదీసి ఇలా అంటే అందులోంచి ఒక్కొక్క పిల్ బయటకు వస్తున్నది. అప్పుడు స్వామి అది ఆయనకి ఇచ్చి అందులోని 100 మాత్రలున్నాయి కాబట్టి రోజు కోటి చొప్పున వేయండి, ఈ 100 అవగానే అమ్మాయి మామూలు అవుతుంది అని చెప్పారు.
పిచ్చిపోతుంది
అది స్వామి చెప్పింది. మనందరం కూడా కర్మమాల అనండి, స్వామి చెప్పిన పాపాలు కొండనండి, మన తల మీద పెట్టుకుని వచ్చాం, అది మనకు కనిపించదు. కానీ బాధపడుతున్నప్పుడు ఈ కష్టంలోంచి నేను ఎలా బయటికి రావాలి, ఇందాక మనం అనుకున్నట్టు ఆ శాంతిని ఎలా పొందాలి, ఆ ఆనందం ఎలా పొందాలి అనుకుంటూ ఉంటాం, కానీ మనకు తెలియదు మనం చేసుకున్న పాపాలు మనకు కనిపించవు. కాబట్టి ఇవన్నీ చూస్తూ కూడా స్వామి ఎంత ప్రేమతోటి మనం తప్పు చేసామని తెలిస్తే నువ్వు తప్పు చేసావు కదా అనుభవించు అంటాం మన పక్కనున్న వాళ్ళని, నీకు తెలుసో తెలియక నువ్వు తప్పు చేసావు, ఎవరినైనా కొడితే వాడు తిరిగి కొడితే నీకు మంచి పని అయిందంటాం, ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు తిరిగి శిక్ష కావాలని. కానీ స్వామి ఎంత ప్రేమ చూడండి, మన పాపాలన్నీ ఆయన కనిపిస్తున్నప్పటికీ మనని రక్షిస్తారు. ఇప్పుడు మామేకం శరణం వ్రజ, ఈ శరణ పొందితే ఏం చేస్తాను అంటే నెక్స్ట్ లో వచ్చేదానికే అనమాట.
కానీ అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది భగవంతునితో మమేకం అయిపోతే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, అంటే ఫిజికల్ గా మెంటల్ గా స్పిరిచువల్ గా మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానికి కస్తూరి గారి ఉదాహరణ ఒకటి నాకు వెంటనే గుర్తొస్తుంది. అక్క
చెప్పు గణేష్.
కస్తూరి గారు అప్పుడు 80-85 సంవత్సరాల వయసులో స్వామి దగ్గర ఎంతో సేవ చేసుకుంటున్నటువంటి సమయంలో వారి కుమారుడు కాలం చేస్తారనమాట. కుమారుడికి దాదాపు 45-50 ఏళ్ళు ఉంటాయి, అంత పెద్ద పెద్ద కొడుకు అనమాట. ఆ కొడుకు అంత ఏజ్ లో ఉన్న కొడుకు చనిపోయితే ఆ వార్తను కస్తూరి గారికి అందించిన తర్వాత కస్తూరి గారు ఏమాత్రం చెలించకుండా ఏమంటారంటే, అతని స్టేషను మనందరం ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులము, అతని స్టేషన్ వచ్చింది, అతను దిగిపోయారు, నా స్టేషన్ వచ్చినప్పుడు నేను దిగిపోతాను అని చెప్పి చక్కగా చాలా ఎంత ఆనందంగా ఎంత బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ తో ఆయన ఆ సంఘటనని తీసుకున్నారు. ఇదే కాకుండా అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అతని దహన సంస్కారం అవుతున్న సమయంలో ఆయన పక్కన నుంచుని అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని ఈ శ్లోకం చెప్తున్నప్పుడు అక్కడ చుట్టూ ఉండే వాళ్ళకి అసలు కలిగినటువంటి ఆ భావన, ఇప్పుడు మనం ఇది చెప్తూ ఉంటేనే అంటే పుత్ర శోకం కంటే
మించిన
శోకం ఇంకొకటి లేదంటారు, అలాంటి దాన్ని అధిగమించినటువంటి ఆ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ పొందగలగడమే భగవంతుడితో మమేకం అవ్వడంలో వచ్చే రిజల్ట్ అనమాట.
చెప్తుంటే అదే అనిపిస్తుంది, ఆ మనం ఇందాక అనుకున్నట్టు ఆ శాంతి అన్న స్టేట్ ప్రశాంతత ఉండాలి అన్నది ఎలాంటి శాంతి మంత్రం చదవగలిగాడు పుత్రుణ్ణి దహన సంస్కారం చేస్తున్నప్పుడు అంటే దాన్ని మించింది ఇంకేం లేదు. అంటే ఇందాకలా ఎగ్జాంపుల్ తీసుకుంటే స్వామి వాళ్ళకి క్యూర్ చేసి ఆరోగ్యాన్ని అందించారు, మరి ఇక్కడ కుమారుణ్ణి కోల్పోయారు. సంఘటనలు మనం అనుకున్నట్టు జరగవు. జరగకపోయినప్పటికీ వాటిని తట్టుకుని మనం ఆనంద స్టేట్ లోనే ఉండేటట్లు, ఆ మన శాంతిని కోల్పోకుండా ఉండేటట్లు చేసేదే ఈ శరణాగతి తత్వం అంటూ చెప్తానమాట. మరి ఈ శరణు అన్నది మనం ఎప్పుడు పొందుతాము అంటే, మనం చూస్తే మనం కష్టం వచ్చినప్పుడు భగవంతుడే ఎక్కడున్నావు, నీకు కనిపించట్లేదా, నీకు వినిపించట్లేదా, నా బాధ నీకు తెలియట్లేదా, ఇవన్నీ మనం అనుకునే పదాలు అన్నమాట. మనం చేసే ప్రేయర్స్ ఇలాగే ఉంటాయి. నా బాధ నీకు తెలియటం లేదా, నా కష్టం నీకు కనిపించట్లేదా, నువ్వు చూడటం లేదా,
అక్కడ భగవంతుడి కన్నా ఎక్కువగా మన కష్టమే కనిపిస్తుంది,
మనకు కనిపిస్తుంటుంది. అంతే అంటే ఇప్పుడు మనకి ద్రౌపది ఎగ్జాంపుల్, ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు ఎంత మంది ఉన్నారు అక్కడ, అంత కష్టంలోని కూడా 5 భర్తలు ఉన్నారు, తర్వాత అంత న్యాయం తెలిసిన వాళ్ళు ఉన్నారు, ధర్మం తెలిసిన వాళ్ళు ఉన్నారు, భీష్ముడు వీళ్ళందరూ ఉన్నారు, ఎవ్వరు ఏమి చేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లోని అక్కడ మామేకం శరణం వ్రజ, నువ్వు తప్ప నాకింకా దిక్కు లేదు అని ద్రౌపది ప్రార్థించింది. మరి ఎంతవరకు వస్త్రాన్ని లాగుతూ ఉంటే తను పట్టుకుని లాగకుండా ప్రయత్నం చేసినంతసేపు కూడా భగవంతుడు కదలలేదు. అప్పుడు ఏం ఆలోచిందంటే, ఈ ప్రయత్నం కూడా నేను చేసే ప్రయోజనం లేదు, అంటే ఆ శరణాగతులు నెక్స్ట్ లెవెల్ అనమాట, నాకు శక్తి లేదు, నేను చేసే ఇది కూడా నాకు లేదు, నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ నాకు సహాయం చెయ్యరు, నాకు మిగిలిన ఏకైక ఇంకా మిగిలినది నువ్వే
శరణం,
నువ్వే నువ్వే నన్ను కాపాడాలని రెండు చేతులు విడిచిపెట్టి ఎలుగెత్తి కృష్ణుని ప్రార్థించింట. ప్రార్థించిన వెంటనే కూడా కృష్ణుడు రాలేట, కొంచెం సేపు తర్వాత వచ్చాడు. తర్వాత తను ఆమెను కాపాడడం అన్ని జరిగాయి. తర్వాత ద్రౌపది కృష్ణుని అడుగుతుంట, కృష్ణ నువ్వే శరణని చెప్పి పిలిచినప్పుడు కొంచెం నువ్వు లేట్ చేసావు అంటే, అవునమ్మా నువ్వు హే ద్వారకావాసి అని, ఎక్కడెక్కడ అంటే నేను ద్వారకు వెళ్లి రావాలని చెప్పి ద్వారకలో ఉన్నానన్నావు కదా, అని ద్వారకు వెళ్లి రావడానికి టైం పడుతుంది కదా, ఇవన్నీ పిలిచావు, చివరికి నువ్వు ఏ హృదయవాసి అన్నావు, హృదయం అంటే నీలోనే ఉన్నాను, వెంటనే వచ్చి నేను రక్షించాను అంటే మన భావం ఎలా ఉంటుందంటే, భగవంతుడు వేరే దగ్గర ఉన్నాడు, అక్కడ నుంచి వచ్చి నన్ను రక్షించాలి, లేకపోతే నాకన్నా వేరేగా ఉన్నాడు, నన్ను కాపాడాలి అనుకుంటున్నావు కాబట్టి. ఎంత చమత్కారంగాలో కూడా తన దివ్యత్వాన్ని ఎంత చక్కగా ప్రకటించాడు కృష్ణుడు చూడండి.
ఇది ద్రౌపది విషయం ఇలాగంటుంటే నాకు ప్రహ్లాదుడు వెంటనే గుర్తొస్తున్నాడు. అంటే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సరే భగవంతుడు నన్ను వచ్చి కాపాడతాడు అన్న ఆలోచన కూడా అతనికి లేదు.
కాపాడమని కూడా అడగలేదు.
అంటే కాపాడతాడు అన్న ఆలోచన ఉన్నప్పుడు మనం వచ్చి కాపాడతాడు అని లైక్ ఆ థాట్ వస్తుంది అనమాట, కాపాడు అని అడుగుతాడు. అన్నిటికీ భగవంతుడే కారణము, కారణభూతుడు, నన్ను తప్పకుండా ఈ
అంటే ప్రహ్లాదుడికి ఇది వీళ్ళు శిక్షిస్తున్నారు కాబట్టి ఈ శిక్ష నుంచి నన్ను రక్షించు, ఇప్పుడు ఆ కండిషన్ వీళ్ళు శిక్షిస్తున్నారని భావన వస్తేనే కదా నన్ను వీళ్ళ నుంచి రక్షించు అన్న భావన వస్తుంది, దాన్ని శిక్షగా తీసుకోలేదు. అంటే పావును కనిపించినప్పుడు వాడి దగ్గర పట్టుకెళ్ళినప్పుడు భయపడలేట, ఎందుకంటే అతనికి పాము కనిపించట్లేదు, అందులో భగవత్ స్వరూపమైన నారాయణుడే కనిపిస్తున్నాడు. ఏనుగులు చూసి తొక్కిద్దంటే అందరూ ఆ భీకరమైన ఏనుగులు చూసి భయపడుతున్నప్పుడు అది కూడా నారాయణుడే, నేను దేనికోసం భయపడాలి అన్నాడు. అలాగే నీటిలో తోయించేసిన, ఆ నిప్పులో తోయించినా ఏం చేసినా కూడా ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఈ నిప్పు భగవత్ స్వరూపమే, ఆ నీరు భగవత్ స్వరూపమే, ఏ క్రూరజంతువు భగవత్ స్వరూపమే. జైల్లో పెట్టిస్తే చీకట్లో కూడా మిగతా వాళ్ళు భయపడ్డారు కానీ తను భయపడలేదు. అంధకారం ఏంటి, వెలుగేంటి, అంతటా నారాయణ నిండు ఉన్నప్పుడు నాకు భయం దేనికి ఇంకా.
అందుకే చివరిలో హిరణ్యకశిపుడు అడిగినప్పుడు ఎక్కడ విష్ణుమూర్తి ఉన్నాడో చూపించు అంటే, విష్ణుమూర్తి పాపం కన్ఫ్యూజ్ అయిపోయి రెడీగా ఉన్నాడంట. అంటే మా ప్రహ్లాదుడు ఎక్కడ నన్ను చూపిస్తాడో అక్కడ నేను ప్రత్యక్షం అవ్వాలి అని సర్వత్రా వ్యాపించిపోయాడు. ఆ స్తంభంలో కూడా రెడీగా ఉన్నాడు అనమాట. అంటే మనం ఎంత శరణాగత భావంతో మనం ఉంటే భగవంతుడు అంతే ఆతృతతో, అంతే ఉత్సుకతతో వెయిట్ చేస్తాడనమాట మనల్ని కాపాడటానికి.
అవును, అసలు ఈ శరణాగతి గురించి చెప్తూ అంటే 5 అంగాలు ఉన్నాయంటారు శరణాగతికి. అవేంటంటే, ఫస్ట్ ఏది వచ్చినా భగవత్ సంకల్పం, ఇది వచ్చిన దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. ఇప్పుడు ప్రహ్లాదుడు ఎలాగైతే వచ్చిన కష్టమైన సుఖమైన, ప్రహ్లాదుడికి అసలు ఆ ఇది అది అని డిస్క్రిమినేట్ చేసి ఇది మంచిది చెడు కూడా ఆలోచించలేదు. కాబట్టి వచ్చిన దేన్నైనా భగవత్ ప్రసాదంగా తీసుకోవాలి అని. ఇంకోటి ఏంటంటే, అభిమాన మమకారాలు లేకుండా ఈ భోగభాగ్యాలు మనం విడిచిపెట్టాలి. మనం ఇవన్నీ ఎందుకు పట్టుకుంటాం అంటే, గణేష్ ఆలోచిస్తే మనం కుటుంబంలో గాని, ఫ్రెండ్స్ గాని, బంధువులు గాని, వీళ్ళ మీద మనం ఎందుకు పెట్టుకుంటాం అంటే, వీళ్ళు నన్ను కాపాడతారు, వీళ్ళు నా కోసం ఉంటారు అన్నది అది నిజమే. కానీ వాళ్ళ పరిమితి కూడా పరిమితం ఉన్నది. వాళ్ళకు కూడా ఏది పెడితే చేయలేరు, వాళ్ళ చేతిలో కూడా అంతా లేదు. అలాగే ఈ ధనం సంపాదిస్తాం, లేకపోతే బంగారం కొనుక్కుంటే ఇప్పుడు ఏంటుంది, బంగారం కొనుక్కొని బ్యాంకులో పెడితే ఎప్పుడైనా డబ్బులు లేకపోతే దీన్ని నమ్ముకోవచ్చు, లోన్ పెట్టుకోవచ్చు. అంటే ఎప్పటికైనా ఈ బంగారం నా దుస్థితి నుంచి నన్ను బాగు చేస్తుంది, నాకు సహాయం చేస్తుంది. ఈ డబ్బు ఐశ్వర్యం ఉంటే రేపు దీన్ని నా పిల్లలకి ఇస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు. అంటే వీటి వల్ల సుఖం లభిస్తుంది, ఇవి నా కష్టాలు తీరుస్తాయి, ఈ మనుషులు నా చుట్టూ ఉంటే నన్ను ఆదుకుంటారు అని. కానీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే నాకు చాలా ఒంట్లో బాగాలేదనమాట, ఇప్పుడు బీపీ ఫ్లక్చుయేషన్స్ అయ్యి చాలా గాబర పెట్టినప్పుడు పక్కనే మా హస్బెండ్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ మూమెంట్ లో నాకు అప్పుడు అనిపించింది, వీళ్ళెవరూ ఏం చేయలేరు, దే కెన్ హెల్ప్ మీ, ఒక మాత్ర వేయగలరు, ఒక ఇంజెక్షన్ పెట్టగలరు, లేకపోతే సెలైన్ పెట్టగలరు, డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళగలరు, డాక్టర్ కూడా తనకు తెలిసిన మెడిసిన్ వేయగలడు. కానీ నా కండిషన్లోంచి నన్ను రక్షించగలిగేది ఒక్క భగవంతుడే అన్నది ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను అనమాట. కాబట్టి మన చుట్టూ ఎంతమంది ఉన్నా అందరూ మన గురించి ప్రార్థన చేయగలరు, అయ్యో తనకి బాగుండాలి, ఏదైనా మంచి హెల్ప్ దొరకాలి, కరెక్ట్ మెడిసిన్ పడాలి, ఈ గాబరాలోంచి తను తీసుకురావాలి అని. కానీ తీసుకురాగలిగింది ఒక్క భగవంతుడే. అలాగే మనం ఏ పరిస్థితిలోనే ఎంతమంది ఉన్నప్పటికీ, అంటే లేకపోతే వీళ్ళు నాకు చేయరు, ఎవరూ లేరు, నా పక్కన అనాథ అనుకోవడమే కాదు, ఎంతమంది ఉన్నప్పటికీ ఎవరు మనకేమీ చేయలేరు అన్నది మనం ఎంత తొందరగా గ్రహిస్తే
గ్రహించాలి,
అది నిజం. అది గ్రహించినప్పుడు డబ్బులున్నాయి. మొన్న ఒక న్యూస్ లో కూడా ఆవిడ అదే చెప్తున్నారనమాట, ఇంత డబ్బున్నది, ఆవిడ క్యాన్సర్ వచ్చింది, అదంతా ఇలా విసిరిసరి డబ్బు నన్ను క్యాన్సర్ నుంచి కాపాడలేదు, ఇన్ని కోట్లు నాకున్నాయి, ఆ క్యాన్సర్ వ్యాధిని ఆ డబ్బులు ఏం చేయలేదు. అక్కడ కాపాడగలిగిన వాడెవరు, భగవంతుడు మాత్రమే. కాబట్టి ఈ భోగభాగ్యాలు గాని, అంటే ఆరోగ్య విషయంలోనే కాదు, ఏదైనా మన ఆలోచనలో నుండి మనని నడిపించి సద్మార్గంలో పెట్టగలిగింది ఒక్క భగవంతుడే. ఇవన్నీ చూస్తే ప్రాబ్లం ఏంటంటే మన ఆలోచనలోనే. మరి స్వామి ఏం చెప్పారు, స్వామి కూడా ఫిజికల్ గా అంత కష్టపడ్డారు, పడిపోయినప్పుడు, తన హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసినప్పుడు, అప్పుడు కూడా స్వామి ఎందుకు ఆనందంగా ఉన్నారు, తన ఆలోచనలోని ఇది దేహాన్ని బాధ పెడుతున్నది కానీ నన్ను బాధ పెట్టట్లేదు అన్న ఆలోచన.
పెయిన్ ఉన్నది కానీ దానికి తోడ్పడినటువంటి సఫరింగ్ లేదన్నమాట.
అలాగా ఆ ఆలోచనని మార్చగలిగిన వాడు భగవంతుడు మాత్రమే. ఇంత భగవంతుడు కష్టపడే శాంతిని భగవంతుడు మాత్రమే ఇవ్వగలడని ఎందుకు చెప్తున్నామంటే, ఆ రకంగా మనని ఆలోచింపజేయగలిగేది భగవంతుడని. అంటే ఈ వస్తువు వల్ల రాదు, అంటే భగవంతుడు ఏదో ఒక వస్తువు ఇస్తాడు, దాన్ని మన దగ్గర పెట్టుకుంటే ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుందని కాదు. ఆ శాంతి అంటే ఎటు సమత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్త అంటాం, అదే జీవన్తత్వం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్త. ఎప్పుడు వస్తుంది ఆ నిశ్చలతత్వం అంటే సంఘం, నిస్సంగంలో వస్తుంది. అంటే నిస్సంగం ఎలా వస్తుంది, దేనితోని మనం సంఘం పెట్టుకోకూడదు, సత్సంగం అంటే ఏది మంచి ఏది చెడు, చెడు అంటే ఇంకేం లేదు, మన ఈ సైకిల్లో తిప్పుతూ ఉండేదే, ఈ కష్టాల్లో పెడుతూ ఉండేదే దుస్సంగం, అంతకు మించి ఇంకేం లేదు. ఎవరు దుర్మార్గుడు రాక్షసులే దుస్సంగం కాదు. మనం తిరిగి తిరిగి పుట్టింపజేసే ఈ కోరికలు, ఈ ఇష్టం, ఇవన్నీ కూడా స్వామి చెప్తారు ఇదే దుస్సంగం అని. సత్సంగం అంటే భగవంతుడితో మాత్రమే, అదొక్కటే సత్సంగం. ఆ సత్తుతో ఉన్నప్పుడు ఏంటవుతుందంటే వీటి మీద వ్యామోహం పోయినప్పుడు, అమ్మయ్య వీటి వల్ల రాదు, ఈ ఫ్లక్చుయేషన్స్ లేకుండా నిశ్చలతత్వం వస్తుంది, అదే శాంతి అనండి, ఆనందం అనండి, ఆ సమాధి స్టేట్ అనండి, ఆత్మస్థితి అనండి, ఏదైనా మన స్వరూపం అనుకున్న ఏదైనా సరే అనమాట. కాబట్టి ఇంతటి భావనలో మనకి ఆ మార్పు, స్వామి చెప్తారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలిగేది స్వామి మాత్రమే. కాబట్టి ఏదేమైనా స్వామి కాపాడతాడు, భగవంతుడు కాపాడతాడు నమ్మకం. ఇలా ఇవన్నీ శరణాగతికి స్వామి చెప్పుకుంటూ వచ్చారనమాట.
సో శరణం వ్రజ అనే దానికి ఇవి ఉదాహరణలు మనకి. మరి లాస్ట్ లో ఏం చెప్తున్నారు, ఇది ఎలాగా లభిస్తుంది, అహం త్వా సర్వ పాపేభ్యో.
ఈ శరణ పొందడం వల్ల ఏంటవుతుందంటే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, అహం త్వా నేను నీకు ఏం చేస్తాను, పాపాలను పోగొడతాను అన్నాడు, పోగొట్టి ముక్తినిస్తాను అని చెప్తున్నాడు. ముక్తి అంటే ఏంటి, ఇందాకలు చెప్పుకున్నట్టు మళ్ళా మళ్ళా పుట్టకుండా చేయడం అని. అంటే ఒక్క పాప, ఇందాకల అమ్మాయి పిచ్చి విషయంలో చెప్తారు కదా స్వామి, ఒక పాపం పోగొట్టడం కాదు, పాపాల కొండే మీ తల మీద పెట్టుకుని వచ్చారన్నారు. కాబట్టి ఏదో ఒక పాపం తీసి క్షణికమైన సుఖాన్ని అందించడం కాదు, శాశ్వతంగా మీ పాపాలు అన్నింటినీ పోగొడతాను అని చెప్తున్నాడు అనమాట. ఇది చెప్తున్నప్పుడు నాకు అసలు శ్రీరాములు వారు చెప్పిన ఒక మంచి సంఘటన గుర్తొచ్చింది. ఇలాగ విభీషణుడు వచ్చి శరణ పొందుతాడు కదా, వీళ్ళందరికీ సుగ్రీవుడికి వానరులకి చాలా దీనిగా ఉంటుంది, మన రాక్షస సైన్యంలోంచి వాళ్ళు వచ్చి కాపాడండి అంటే నువ్వు శరణ పొందితే శరణని రక్షించేసేవు, వాళ్ళని మన గ్రూప్ లో చేర్చేసుకున్నావు రామా అంటే అప్పుడు రాముడు చెప్తాడనమాట, నీ వాడని ఒక పరియన ఏ వాడైనను ఏలుదు వాణిని అని. నన్ను ఒక్కసారి నేను నీ వాడిని స్వామి అని వాడు నన్ను అర్పించుకుంటే నేను వాళ్ళని చూసుకుంటాను అని. అప్పుడు సుగ్రీవుడు అడుగుతాడు, మరి రామా ఇలాగే విభీషణుడు వచ్చినట్టే రేపు రావణాసుడు కూడా వచ్చి రామా నేను నిన్ను శరణు పొందుతున్నాను, నన్ను రక్షించు అంటే క్షమించేస్తావా అనేసి అంటే అప్పుడు చెప్పామట, నిజంగా రావణాసుడికి అంత పవిత్రమైన భావనే వస్తే క్షమించడమే కాదు అయోధ్యకు రాజుని చేస్తాను అన్నాడు, నా రాజ్యాన్ని కూడా ఆయనకి ఇచ్చేస్తానని చెప్పాడు. అంటే భగవంతుడు అంతటి పాపాన్ని రావణాసుడు చేసినటువంటి పాపాన్ని కూడా క్షమిస్తున్నాడు రక్షిస్తాడు అంటే ఎంత భక్త సులభుడో మనకు అర్థమవుతుంది. అందుకే ఏం చెప్పారు, ఎక్కువ కష్టపడకండి వాటిని విడిచిపెట్టండి. స్వామి ఇప్పుడు అంటారు ఈ చేతిలో రుమాలుంది దాన్ని పట్టుకోవాలంటేనే కష్టం, ఎక్కడ జారిపోతుందోని దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి పట్టుకోవాలి. అదే దాన్ని విడిచిపెట్టడం చూడండి ఎంత సులభమో అని ఎన్నోసార్లు తన ఉపన్యాసం చెప్తూ కూడా విడిచిపెట్టి చూపించారు. కానీ మీరందరూ పట్టుకోవడమే ఈజీ విడిచిపెట్టడం కష్టం అంటున్నారని,
పట్టుకోవడానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి విడిచిపెట్టడం కన్నా
కావాలి. కానీ మనకు ఆ విషయం అర్థం కావట్లేదు, తెలియటం లేదు. ఆ జ్ఞానాన్ని కూడా స్వామే ఇవ్వాలేమో.
మరి ఈ అహం త్వా సర్వ పాపేభ్యో ఆ పాపాల ప్రక్షాళన భగవంతుడు స్వామి చేస్తారు అన్నప్పుడు ఒక చక్కని సంఘటన గుర్తొస్తుంది. కల్పగిరి కథ చాలా చాలా విశిష్టమైనటువంటిది. ఈ సందర్భంలో మనం చెప్పుకోవచ్చు, ఒక పేరు మోసినటువంటి దొంగ మారువేషంలో సన్యాసి రూపంలో ఒక హత్య చేసి చట్టం నుంచి తప్పించుకుని సాధువుగా మారిపోయి అన్ని చోట్ల తిరుగుతూ తిరుగుతూ చివరికి పుట్టపర్తికి చేరతారు. చేరినప్పుడు స్వామి అతన్ని ఇంటర్వ్యూకి పిలిచి అతని చరిత్ర అంతా అతనికి చెప్పి, నువ్వు చేస్తున్నది తప్పు, నిన్ను నేను చూసుకుంటాను, నువ్వు వెంటనే వెళ్లి పోలీసులకి సరెండర్ అవ్వు అని చెప్తారన్నమాట స్వామి. అంటే పోలీసులకి సరెండర్, స్వామికి సరెండర్ అయ్యాడు అతను మొట్టమొదట. అంటే ఇన్ని తెలిసినటువంటి స్వామి తప్పకుండా నన్ను క్షమించి కాపాడతారు అన్నటువంటి భావన ఆయనలో పెంపొందింపజేశారు. చివరిగా ఆయన పోలీసుల దగ్గరికి వెళ్లి సరెండర్ అయినప్పుడు ఆయన జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడి నుంచి స్వామి అతనికి ఉత్తరాలు రాసేవారు. ఉత్తరాలు ఆయనకే కాదు, ఆయనతో ఉన్నటువంటి కో ప్రిజనర్స్ కి కూడా స్వామి ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలు ఒకసారి చదివితే మాత్రం ఆ సంభాషణ, ఆ ప్రిజనర్స్ కి స్వామికి జరిగినటువంటి ఆ సంభాషణ మనసుని కదిలించి వేస్తుంది.
అంటే వాళ్ళని కూడా అంత ప్రేమ,
అంత ప్రేమగా స్వామి చూస్తున్నారన్నమాట. అంటే వారి పాపాలు ఆ భగవత్ నామంతో భగవంతుడికి శరణాగతులు అవటంతో కేవలం కల్పగిరియే కాదు ఒక్కడి శరణాగతుడు అవటం వల్ల ఇంతమంది కూడా ఆ పాత్రలో ప్రయాణం చేసే అవకాశం దక్కిందనమాట.
అవును, అదే కదా శరణాగతికి ఇందాక స్వామి అంగాలు చెప్పుకుంటూ చెప్తున్నారనమాట, తన్ని రక్షించమని భగవంతుని ప్రార్థించడం అంతే తప్ప ఇంకెవరూ నన్ను రక్షించలేరు, భగవంతుడు నన్ను కాపాడి తీరుతాడు, ఆ శక్తి భగవంతుడికి ఉన్నది అన్న విశ్వాసం పెట్టుకోండి చాలు మీరు తరించబడతారు అని. ఉదయం ఎక్కడ చూస్తున్నాను ఈ వాట్సాప్ మెసేజ్ లో వాళ్ళు ఒకటి వచ్చింది, చాలా బాగా అనిపించింది మన దీనికి రిలేట్ అనమాట. నీటిలో మునిగిపోతే చావు ఖాయం, భక్తిలో మునిగిపోతే ముక్తి ఖాయం అని. అంటే నిజంగా భక్తిలో మునిగితే ఈ ప్రపత్తి వస్తుంది, అంటే భగవంతుడు నన్ను రక్షిస్తాడు నన్ను కాపాడుతాడు
దృఢమైన విశ్వాసం ఏర్పడుతుంది.
అది ఎప్పుడైతే కలిగిందో శరణాగతి ఆటోమేటిక్ గా అవగలం. కాబట్టి ఈ భక్తి ప్రపత్తి శరణాగతి అన్నవి మాత్రమే మనకి జీవితంలోని శాశ్వతమైన శాంతిని ఆనందాన్ని ఇస్తాయి అని ఎంతో చక్కగా ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటి ద్వారా మనం తెలుసుకున్నాం. మరి మనం ఒక చక్కటి పాటతోటి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ముగిద్దాము. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జర్నీ ఇంతటితో ముగిస్తూ ఈ పాట తర్వాత శ్రోతలందరూ కూడా వేదం శిక్షణ తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి ఏషియా స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి. సాయిరామ్.
శరణం శరణం స్వామి, శరణం శరణం స్వామి, కలియుగం మరయ సాయియుగం మలర అవతరితాయే స్వామి, అరుణ్ పురివాయే స్వామి, అభయం తరువాయ సాయి, శరణం శరణం స్వామి.
இறைவன் அருகில் இருப்போம் என்று யாரேனும் கற்பனை செய்ததுண்டோ? இறைவன் அருகில் இருப்போம் என்று யாரேனும் கற்பனை செய்ததுண்டோ? எல்லையெல்லாம் கடந்த ஆனந்தமே சரணம் சரணம் சுவாமி. கலியுகம் மறைய சாயியுகம் மலர அவதரித்தாயே சுவாமி, அருள் புரிவாயே சுவாமி, அபயம் தருவாய் சாயி. சரணம் சரணம் சுவாமி. மலர்கள் சேரும் பாதங்கள் ஆளும் மானிடம் வேண்டிட நீ கொடுத்தாய். மலர்கள் சேரும் பாதங்கள் ஆளும் மானிடம் வேண்டிட நீ கொடுத்தாய். சாய்ரா சரணம் சரணம் சுவாமி. கலியுகம் மறைய சாயியுகம் மலர அவதரித்தாயே சுவாமி, அருள் புரிவாயே சுவாமி, அபயம் தருவாய் சாயி. சரணம் சரணம் சுவாமி, சரணம் சரணம் சுவாமி.
குருர்விஷ்ணு நமஹ குரவே నమః నమః గురు తస్మై శ్రీ గురవే.